విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజల్లధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్తవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయ వందే గురు పదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకరపార్వతీభ్యాం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం. సుఖయోగీంద్రుడు వంటి ఒక మహాత్ముడు ఆకాశరాజు గారి ప్రార్థన అంగీకరించి ప్రత్యక్షమై కర్తవ్యమేమిటి అని అడిగితే, శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడిగా సప్తగిరుల మీదకు వచ్చి నా కుమార్తెని పద్మావతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. రుక్మిణీ కళ్యాణం ఎరిగినవాడు నేను ఒక్కడివే. ఆ రుక్మిణి మళ్ళీ తన అంశతో పద్మావతి అయ్యింది. ఈ పద్మావతికి శ్రీనివాసుడికి కళ్యాణం ఏ లగ్నంలో జరిపిస్తే బాగుంటుందో నువ్వే నిర్ణయించాలి. సాక్షాత్తు దేవగురువు బృహస్పతి లగ్న నిర్ణయ భారం, పెళ్ళిని దగ్గరుండి జరిపించే భారం నీ మీద పెట్టాడనగానే ఆయన కళ్ళు మూసుకుని, అయితే నేను చెబుతాను, లగ్న పత్రిక రాయండి అన్నాడు. వెంటనే ఏమన్నాడు, శ్రీమన్నారాయణుని పాదపద్మములకు నమస్కరించి అని రాశాడు ముందు. ఆకాశరాజు లగ్నపత్రిక రాయడం మొదలుపెట్టి శ్రీమన్నారాయణ పాదపద్మములకు నమస్కరించి అనగానే, ఆకాశరాజ నీ భక్తి చాలా గొప్పది, కానీ ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మానవ రూపం ధరించాడు, నీకు అల్లుడు అవుతున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో అల్లుడికి నమస్కరించి అని ఉత్తరం రాయకూడదు. ఎంత గొప్పవాడైనా అల్లుడు అల్లుడేగా మరి, అందుకే కదా అల్లుడిని అంతలోకుగా చూస్తారు మామూలు. సహజంగా భూమి మీద పుట్టాక అల్లుడు కొడుకుతో సమానుడు, పిల్లవాడు మానవ రూపంలో ఉన్నాడు. అందుకని శ్రీనివాసునికి ఆసీఫ్ పురస్సరంగానే రాయాలి అనగానే, నాకు కొంచెం లోపల పీక్కుతోందండి, అంతటి పరమాత్ముణ్ణి ఆశీర్వదించే శక్తి నాకుందా అన్నట్టే. సుఖయోగేంద్రుడికి ఎదురు చెప్పకూడదు ఎప్పుడు కూడా. సుఖుడు అంటే అన్ని ఎరిగినవాడు, ఆయనకంటే గొప్పవాడు ఉన్నాడు? అసలు శ్రీకృష్ణ పరమాత్మని భక్తితో పూజించినటువంటి ఆనాటి యోగులలో అగ్రగణ్యుడు కేవలం సుఖుడు. అన్నిటినీ విడిచిపెట్టి తీవ్ర వైరాగ్య సంపన్నుడై మహాతపస్సుని ఎవరికీ కనపడకుండా హిమాలయ పర్వత ప్రాంగణంలో చేస్తున్న ఆయన కూడా వేదవ్యాస మహర్షి రాసిన కొన్ని శ్లోకాలు విని పరుగు పరుగులు వచ్చాడు. నౌమీడ్యతే భ్రమపుషే తడిదంబరాయ గుంజావతంస పరిపించల సన్ముఖాయ వన్యస్రజే కబళ వేత్ర విషాణ వేణు లక్ష్మశ్రీయే మృదుపదే పశుపాంగజాయ అని భాగవతంలో దశమస్కంధంలో బ్రహ్మగారి స్తుతిని వ్యాసుడు శ్లోక రూపంలో రాశాడు. నేను నిరంతరం భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను. ఆయన నల్లని మేఘం వంటి ఆకారం కలిగినవాడు. మేఘంలో మెరుపు తీగలేగా ఆయన కట్టుకున్న పసుపు పచ్చని బట్ట కనబడుతోంది. చెవులకు గురువింద పూసలు గుచ్చినటువంటి కుండలాలు ధరించి ఉన్నాడు. ఆయన మెడలో వనమాల వేసుకున్నాడు, చేతిలో పెరుగన్నం ముద్ద పెట్టుకున్నాడు. ఆ పెరుగన్నం ముద్ద చక్కని చిక్కని పెరుగన్నం ముద్ద, దాని మీద ఇంత వెన్న ముద్ద కూడా పెట్టుకున్నాడు. ఎడం చేతిలో కొమ్ము బూర పెట్టుకున్నాడు, వెదురు బెత్తం పెట్టుకున్నాడు, బొడ్లో మురళీ దోపుకున్నాడు. ఆ నడుముకున్నటువంటి వస్త్రం జారిపోకుండా గట్టిగా తువ్వాలతో బిగించి కట్టుకున్నాడు. అటువంటి కృష్ణుడికి నమస్కరిస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? పశుపాంగజాయ, పశుపహ పశువులను పాలించువాడు, ఆవులను నిత్యం భక్తితో పరిపాలించేటటువంటి నందుని యొక్క అంగజాయ కొడుకు నందకుమారుడు. అటువంటి నందాత్మకునికి నమస్కారం. ఈ శ్లోకం విని ఎక్కడో కఠోర నియమ దీక్షలతో తపస్సు చేసుకుంటున్న సుఖయోగీంద్రుడు తక్షణం ఆకర్షితుడైపోయి, అద్భుతంగా ఉన్నాయి ఈ శ్లోకాలు, ఎవరు రాశారు అని వేదవ్యాసుని శిష్యులు అడిగితే, మీ నాన్నగారు వేదవ్యాసుల వారు ఇటీవల కాలంలో 18,000 శ్లోకాలతో అపూర్వ రీతిలో మహామధురమైన భాగవతం రాశారు. అందులో శ్లోకం అంటే ఆ శ్లోకం కోసం తండ్రికి వచ్చి భాగవతం చదువుకున్నవాడు ఆయన. అటువంటి సుకుడి కంటే కృష్ణ భక్తుడు ఎవడం ఉండడు. అయినా ఆకాశరాజు గారికి గురువుగారు ఎంత చెప్పినా, గురువుగారు మీరు ఎన్ని చెబుతారు కానండి నాకు కొంచెం అనుమానం ఉండి అంటారు కొంతమంది. అదో విచిత్రమైన మనుషులు కొంతమంది, మీరు చూసారో లేదో, అన్ని గురువుగారు మీరంటే భక్తి అండి, మీరేం చెబితే చేస్తామండి, మళ్ళీ అన్ని విని మీరంటే భక్తే కానండి మాకు మాత్రం ఇలాగే చెయ్యాలనిపిస్తోందండి, ఇంకెందుకు గురువుగారు నితోడిదానికి అడగడానికి, నువ్వు గురువుగారో అని పైకి కబుర్లు, నాలుగు చివరి నుంచి జఫాగ్రం నుంచి మాత్రం అమ్మో మా గురువు దేవుడు మా గురువుగారు మహాత్ముడు అండం, లోపల మాత్రం ఆయన అలాగే అంటాడు పిచ్చి గురువుగారు ఆయన పట్టించుకోకండి, మన దారి మందండి ఆయన చెబితే చేస్తామా, ఏదో గురువు కాబట్టి గోడ మీద బొమ్మలో పూజిద్దాం, విగ్రహంలో ఉంటే కదలకుండా ఉంటే పూజిద్దాం, ఆయన ఎప్పుడన్నా వెళ్ళి మన మీద వస్త్రం వేసాడంటే కాస్త పురాణాల్లో ఎక్కడన్నా ఇక ఆయన జోలికి వెళ్ళొద్దు, ఆయన సంగతి చూసేద్దాం, ఎదురుగుండా ఉన్న కాసేపు కాస్త పొగిండట్టు పొగిడి బయటికి వెళ్ళాక ఆయన ఎలా కుళ్ళబోడాలో చూద్దాం అనిపిస్తుందిట. ఇదే మానవ లక్షణం. కాకపోతే ఇంత ధూర్తుడు కాడు పాప ఆకాశరాజు, పరమభక్తుడే. కాకపోతే శ్రీనివాసుడికి ఆశీర్వచన పూర్వకంగా శుభలేఖ రాయడం ధర్మమా కాదా అని కొంచెం భయం పట్టుకుంది. ఆ భయం కొద్దీ గురుదేవ సుఖయోగీంద్ర ఓ అవధూతవర్య, ఎంత అల్లుడైనా ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అటువంటి ఆయనకి ఆశీర్వచనం నేను చేయడానికి అర్హున్నా అంటే, ఒరే నాయన ఇక్కడ భక్తి కాదు కావలసింది, లౌకిక దృష్టితో నీకు పద్మావతి కూతురు, ఆయన నీకు కాబోయే అల్లుడు, అటు సూర్యుడు ఇటు పొడిచినా అల్లుడికి కాళ్ళు కడిగినప్పుడు మాత్రమే నమస్కారం చేస్తాం, తర్వాత రోజుల్లో దండం పెట్టకూడదు. ఒక్కే ఒక్కసారి మామగారు అల్లుడికి కాళ్ళు కడిగి ఆ నీళ్లు రెత్తిమీద తొలుగుని దండం పెడతాడు, ఇక యావజ్జీవిత అల్లుడు ఆయన కాళ్ళ మీద పడవలసిందే, ఇది సృష్టి నియమం. అంతేగాని అప్పుడెప్పుడో నా కాళ్ళు కడిగావుగా దండం పెట్టావుగా కాబట్టి మామా నేను మళ్ళీ వస్తున్నాను, నా కాళ్ళు కడిగంటే ఈసారి కాళ్ళు కడగడు, నాలుగు రాళ్ళు వేసి ఆ కాళ్ళ మీద కొడతాడు, అది శాస్త్రము గనక ఇది నియమం, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వచన రాయమంటే అప్పుడు ఆయన సుస్పష్టంగా రాశాట. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కాబోయే అల్లుడవుతున్న శ్రీనివాసునికి ఆసీఫ్ పురస్సరంగా శుభలేఖ రాసి పంపుతున్నాను. నేటికి కొద్ది రోజులలో శుభముహూర్తం నిర్ణయింపబడింది. సాక్షాత్ అవధూత సుఖయోగీంద్రుడు, దేవగురుడు బృహస్పతి వీరిద్దరి యొక్క సలహా ప్రకారంగా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో దశమి తిథి అనుకోకుండా శుక్రవారం కూడా కలిసి వచ్చిందిట. వైశాఖ శుక్లపక్ష దశమి తిథి శుక్రవారం నాడు రాత్రి 10:22 శుభముహూర్తము నిర్ణయించాము. ఆ సమయానికి నీవు నీ పరివారాన్ని వెంటబెట్టుకు రావాలి. ఈ ప్రాంతంలో నారాయణపుర ప్రాంతంలో కళ్యాణం జరుగుతుంది. కన్యామణి యొక్క స్వగృహంలోనే కళ్యాణం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఆడపిల్ల ఇంట్లోనే పెళ్లి చేయాలి, పూర్వం అదొక నియమం. ఇలా కళ్యాణ మండపాలు మాట్లాడ్డాలు ఇంకోటి ఉండేవి కాదు. ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే మగాడు వచ్చి మా ఇంట్లో పెళ్లి చేసి వెళ్ళిపోండి అంటున్నాడు. కానీ ఎప్పుడూ కూడా కన్యామణిని కన్యామణి స్వగృహ ప్రాంగణంలోనే వివాహం జరిపించి వరుడికి సమర్పించడం చాలా మంచిది, దానివల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి, కుటుంబ వృద్ధి అవుతుంది. ఇప్పుడు చెప్పేది కలియుగం, ఈ కలియుగంలో మనం ఏ ధర్మం గురించి మాట్లాడే అవకాశం లేదు. కలియుగం అంటేనే కలిర్ ధర్మ వినాశక. ఎంత ధర్మ వినాశకుడు అంటే ఇక్కడ చక్కగా పురాణం దొరుకుతుంటే పక్కన బర్రని అంట్లు తోమేవాడు ఒకడు, శబ్దం చేసేవాడు ఒకడు, వీళ్ళని అదుపులో పెట్టలేము. ఎందుకంటే వాడు కలిపురుషుడు ఆ రూపంలో ఉంటాడు. కలి ఆకలి, ఏం ఒక్క 5 నిమిషాలు ఆకలికి ఆగలేమా మనం? 5 నిమిషాలు తోమకుండా ఆగలేమా? 5 నిమిషాలు అన్నం వండుకోకపోతే ఈ కొంప ములిగిపోతుందా? ఒక్క అర్ధగంటే కదా మహా అయితే, ఈ అర్ధగంట ఆగితే దీనివల్ల ఎంత లాభం ఉంటుంది? అర్ధగంట వ్యర్థగంట కాకూడదు అనుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారట. ఇది కలి యొక్క లక్షణం. దీన్ని అదుపులో పెట్టడానికి ఒక్కడు కూడా ఇష్టపడ్డట. మనకెందుకు వచ్చింది, మనం చెబితే వాళ్ళు తంతారేమో, మన దారిని మనం ఉందాం, మన జోలికి వస్తేనే కదా అనిపిస్తుంది. ఇది కలి యొక్క లక్షణం. అందుకని పదే పదే కలిర్ ధర్మ వినాశక అని మొత్తం పురాణాలన్నీ చెప్పినవి మళ్ళీ ఇంకోసారి చెప్పాము అనుకోకుండా చెప్పేయట. ఎందుకని రిపిటేషన్ చేయటం వల్ల పదే పదే కలిర్ధర్మ వినాశక అనే పదము వినడం వల్ల ఓహో కలిపురుషుడు ధర్మమును నాశనం చేస్తాడని తెలుసు కనుక మనమైనా జాగ్రత్తగా ఉందాం అని చదివేవాళ్ళు వినేవాళ్ళు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో వ్యాసుడు మొత్తం 18 పురాణాల్లో 2800 ఒక్కసారి రాశాడండి కలిర్ధర్మ వినాశక మొత్తం నేను లెక్కెట్టాను కావాలని 18 పురాణాలు ఈ చివరి నుంచి ఆ చివరికి చదివి ఎన్నిసార్లు ఈ శబ్దం వాడుంటాడు 2800 ఒక్కసారి వాడాడు ఆయన. అంటే ఇన్నిసార్లు వాడితే లాభం ఏమిటనమాట, నేను చెబుతా మీరు వింటారు, నేను చెబుతూ ఉంటాను మీరు వింటూ ఉంటారు, వినగా వినగా అమ్మో కలిపురుషుడు దుర్మార్గుట్ట ధర్మం నాశనం చేస్తాట, ఎలాగో వాడే నాశనం చేస్తాడు కనుక అదేదో మనమే నాశనం చేసేద్దాం అనైనా అనుకోవాలి, లేదా అమ్మో వాడు నాశనం చేస్తాడు కనుక నాశనం కాకుండా మనం కాపాడదాం అనైనా అనుకోవాలి, ఈ రెండింటిలో ఏమనుకుంటారో అది మీ ఇష్టం అని వ్యాసుడు రాశాడు. ఇప్పుడు పదే పదే ఒకదానికొకటి తేడా లేకుండా ఉండడం కోసం మామగారి యొక్క ఇంట్లోనే కన్యామణి యొక్క స్వగృహంలోనే కళ్యాణం జరగడం ధర్మం గనక మా నారాయణపురంలో మా గృహ ప్రాంగణంలోనే మంచి ఏర్పాట్లు ప్రబంధం చేసి కళ్యాణం జరిపిస్తాను రావాలనగానే మొత్తం ఆ పత్రిక అంతా స్వయముగా తానే రాసి ఆకాశరాజు ఎవరు చెబుతూ ఉండగా శుకుడు చెబుతూ ఉండగా రాసి శుకుడి చేతిలో పెట్టాడు. శుకుడు దాన్ని పూజామందిరంలో పెట్టి పసుపు పూసి దాని మీద మంచి అగరత్తుల యొక్క ముద్ర వేసి పూర్వం ఏంటంటే చందనం కానీ అగరత్తులు కానీ ఇటువంటి పరిమళం దానికి అలదాలి బాగా పులమాలి పులిమించి ఈ శుభపత్రికని స్వయంగా శుకుడే నేనే పట్టుకెళ్ళి ఇస్తానన్నాడు. సుఖయోగీంద్రుడు పట్టుకెళ్ళి దానిని ఆకాశరాజు దగ్గర సెలవు పుచ్చుకుని వెంకటాద్రికి పాదయాత్ర మీద వెళ్ళాడు. ఈ మాట మళ్ళీ ఇంకోసారి చెబుతున్నా వినండి, కాలినడకన సుఖయోగీంద్రుడు శుభ లగ్న పత్రిక అందించడానికి శ్రీనివాసుని దగ్గరికి వెంకటాద్రి ఎక్కి వెళ్ళాడు. సుఖయోగీంద్రుడు అంటే ఎటువంటి వాడు, మహామహిమ కలిగిన వాడు, టక్కన అక్కడ మాయమైతే ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు, ఇక్కడ మాయమైతే ఇంకో చోటకి పోగలడు, ఏ ప్రాంతానికి ఎప్పుడైనా నిమేష మాత్రంలో వెళ్ళగలిగిన ఆయన, సకల లోకాలు చుట్టిరాగలిగిన మహిమ కలిగిన ఆయన కావాలని కాలినడకన వెళ్ళాడు. ఎప్పుడు శుభపత్రికలు ఇచ్చేటప్పుడు కొంత దూరం నడిచి ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి ఇవ్వాలి. కారులో వచ్చినా సరే ఇంటికి కొంచెం దూరంలోనే కారు ఆపి 7 అడుగులకి తక్కువ కాకుండా నడిచి ఇంట్లోకి వెళ్ళి శుభలేఖ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. మీద ఎప్పుడైనా మీ ఇళ్లలో పెళ్లి జరిగితే డైరెక్ట్గా మా ఇంట్లోకి ఫ్లైట్లో ఎక్కకూడదు, ఆ గుమ్మం దగ్గర ఆగిపోవాలి, అక్కడి నుంచి కొంత దూరం నడిచి గురువుగారు వస్తున్నాం అనాలి, పట్టుకెళ్ళి ఇవ్వాలి. అంటే గురువుగారికి శుభలేఖ ఇచ్చేవాళ్ళు ఎవరినో ఉంటేను. అలా కాకుండా సరే కనీసం పెళ్లి కొడుకో పెళ్లి కూతురుకో బంధువులకో ఎవరిళ్ళకి వెళ్ళినా సరే కొంత దూరం నడిచి వెళ్ళి ఇవ్వాలి. సరే అందరికి ఎక్కడ ఇస్తాము, అందరికీ ఇవ్వలేం కనుక ఈ రోజుల్లో అంతా వాట్సాప్లే కదా, ఇందులో పంపిస్తే వాడు చూసుకుంటే వాడు అదృష్టం, భోజనం కూడా అందులో భరిస్తే గొడవ వదిలిపోయాయి, అది కుదరదు కానీ, లేకపోతే ఫోనుల్లో భోజనం ఫోనుల్లోనే అన్నీ, లేదా ఇంకా కొంతకాలం పోతే ఏమవుతుందో తెలుసా, ఇదిగో మా పిండి వంటలు మీరు చూసుకొనుడు చూసి ఆనందించుడు, మీ భోజనాలు మీరే చేయుడు, అక్కడి నుంచి ఆశీర్వచనం పంపించండి, ఇంకెవడ కూడా వాట్సాప్లో పంపేస్తాడనమాట, మేము మీ పెళ్లి కళ్ళారా చూచితిమి, విందు భోజనమును నాలికతో పై పైన నాక్కుని భుజించితిమి, రుచిగా ఉన్నది సంతోషం, మీకు సంతోషం మాకు సంతోషం, ఏమో ఏం దొరుకుతుందో ఏం తెలుసు. కానీ ఇవన్నీ కాకుండా తప్పక స్వయంగా వెళ్ళాలి గనక అంతటి మహామహిమోపేతుడు కాలినడకన వెంకటాద్రి ఎక్కాడు. ఎందుకంటే వెంకటాద్రి మీదకి వేసే ప్రతి పాదం ప్రతి అడుగు మహాయాగంతో సమానం, కొన్ని కోట్ల జన్మల పాపాలు తొలగిస్తుంది. శుకుడికి పాపాలు లేవు, శుకుడికి కోరికలు లేవు, యాగ ఫలితాల మీద ఆశ లేదు, ఆశ లేనివాడు కూడా నడుస్తారు, ఎందుకంటే ఆ కొండ అంత గొప్పది కనుక. ఆశ ఉన్నవాడు నడిచాడంటే అర్థం ఉన్నది, ఆశ లేనివాడు కూడా నడవాలంటే ఆశ ఉన్నా లేకపోయినా ధర్మం ప్రకారం అలా నడిస్తే చాలా మంచిది. ఈ విధంగా నడిచి కొండకెక్కి స్వామివారి పాదాల మీద పడి ఆ శుభలేఖ ఇచ్చాట, ఓ నేను తప్పక వచ్చేస్తున్నాను, వైశాఖమున్న శుక్ల దశమి నాటి శుక్రవారం బురాతిరి శుభముహూర్తమునకు మా బంధుమిత్రుల మనసి కూడి ఒత్తుమటకు ఇవే 10,000 వందనములు. సుఖయోగీంద్రుడిచ్చిన శుభలగ్న పత్రికని సేకరించిన శ్రీనివాసుడు వెంటనే సమాధానంగా ఏమన్నాడు, తప్పక ఆ రోజుకు వచ్చేస్తాం, లగ్నానికి ముందే వచ్చి కూర్చుంటాం, అన్ని కార్యక్రమాలు అక్కడే జరిపించుకుంటాం, పెళ్లి కొడుకులు చేయడానికి కూడా మహానుభావులైన పెద్దలంతా వస్తారు, కిందకి దిగాకే పెళ్లి కొడుకులు చేయించుకుంటాను, కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చేలోపు పొరపాటున ఎక్కడన్నా ఏర్లు ఉన్నాయనుకోండి దారిలో, అవి దాటకూడదు. ఒక్కొక్కప్పుడు ఈ ఆకాశగంగ, పాతాళగంగ, కపిలతీర్థం ఇటువంటివి నేల మీద నుంచి ప్రవహిస్తూ ఉంటాయి కొండల మీద. అటువంటప్పుడు ఆ ఏరు దాటితే, నీరు దాటితే పెళ్లి కొడుకుని చేసిన తర్వాత అలాంటివి దాటడం దోషమని, అది ఆయుక్షేణమని శాస్త్రం. అందుకని నేను నారాయణపురానికి శుక్రవారం ఉదయం వస్తాను, రాత్రి కదా ముహూర్తం, పగలక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకుని చేయించుకుంటానని సుఖయోగీంద్రునికి చెప్పి, పైగా నీకు ఇంత శ్రమ తీసుకున్నందుకు, లగ్న పత్రిక తెచ్చి ఇచ్చినందుకు నీకు ఇవే 10,000 వందనములన్నాడు. శ్రీనివాసుడంతటి వాడి నమస్కారం అందుకున్న సుఖయోగీంద్రుడు నిజంగా భాగ్యవంతుడు, యోగి అన్నమాట ఆయన. అసలు ఏమిటో తెలియదు కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వం తెలుసుకుంటే ఇంక జీవితంలో ఎప్పుడు మనకు దుఃఖం ఉండదు. కృష్ణుడు చూశారు ఎప్పుడైనా, యావత్ జీవితం అహంకారం అంటే ఏమిటో ఎరగకుండా ఒక పవిత్రమైన జీవితం గడిపిన అవతారం అది. శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి చూడండి, గర్గుడికి నమస్కరించాడు, పెద్దయ్యాక దేవకీ వసుదేవులకి నమస్కరించాడు, సరే ఉన్న రోజుల్లో కూడా ఎవరొస్తే వాళ్ళకి దండం పెట్టాడు, నారదునికి నమస్కరించాడు, వీళ్ళంతా ఆయన పాద రేణువులు నిజం చెప్పాలంటే. ఇవన్నీ పక్కన పెట్టండి, అగ్నిద్యోతనుడనే ఒక పురోహితుడు రుక్మిణీదేవి సందేశం పట్టుకొస్తే ఆయన్ని తన సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు తల్లుకున్నాడు. నేను బ్రాహ్మణ భక్తి కలిగిన వాడిని, బ్రహ్మణ్య దేవుణ్ణి అన్నాడు ఆయన. ఆయన భక్తులం, ఆయనకి సంబంధించిన వాళ్ళం, ఆయన మనవాడు అనుకున్న వాళ్ళం ఎలా ప్రవర్తించాలో దాన్ని బట్టి తెలుసుకోవాలి. ఆయనను అనుసరించే వాళ్ళు ఆయనతో పాటుగా ఆయన ప్రవర్తనను కూడా అనుకరించాలి. ఏమీ లేకుండా మా కృష్ణుడు మావాడు అంటే ఒప్పుకోలేదు, కృష్ణుడు మనందరి వాడు కనుక మనం ఆ కృష్ణుడు యొక్క ప్రవర్తన ఏం చేయాలన్నమాట, అనుకరించాలి, అనుసరించాలి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక జన్మలో కాదు, ఎప్పుడైనా అలాగే చేశాడు. ఆ కృష్ణుడే ఇప్పుడు శ్రీనివాసుడు, అందుకే సుకుడికి 10,000 నమస్కారాలు ఇచ్చాడు, అందుకుని ఆయన అదృష్టవంతుడయ్యాడు. ఇంకక్కడ వకుళమాలిక కొండెక్కింది, కొండెక్కే సమయానికి శుభలేకొచ్చేసింది ఆవిడికి. ఆవిడ పెళ్లి కుదుర్తుకొచ్చే సమయానికి శ్రీనివాసుడు ఎరుకలసాని రూపం విడిచిపెట్టి కొండకి రావడం, అప్పుడే సుకుడు రావడం, కళ్యాణ పత్రిక అందడం, దాంతో ఆవిడ ఆనందపడిపోయి, నాయన ఆకాశిరాజు ఎంత మంచివాడు, ధరణీదేవి ఎంత మంచిది, చూసావా నువ్వు ఇక్కడే కూర్చునున్నావా, నీ మొహం చూడకుండానే వాళ్ళు పెళ్లి ఒప్పుకున్నారు, ఇంత మంచివాళ్ళు ఉంటారా అంటే, అవునమ్మా అవును, నేనేం శ్రమ పడకుండా వాళ్ళంతటా వాళ్లే ఈ పెళ్లికి అంగీకరించారు, మా అత్తయ్య మావయ్య ఎంత మంచివాడు అన్నాడు ఈయన. ఇక్కడ కర్తాకర్మ క్రియ ఆయనే, కానీ ఆయన అలా అండవు, మా అమ్మ మంచిది, నువ్వు వెళ్ళవు శుభశకునం, వాళ్ళు మంచివాళ్ళు, పద్మావతి గొప్పది, ఈయన ఎరుకల సాని వేషంలో వెళ్ళడం, అసలు పెళ్ళంతా ఈయనే కుదుర్చుకున్నాడు, నానాయాత్ర ఈయనే పడినా మా అమ్మ బంగారం, అందుకే మా అమ్మ వెళ్ళడం వల్ల పని ఎప్పుడూ కూడా పండే అవుతుంది కానీ కాయ కాదు. ఇదిగో శుభలగ్నం, దీన్ని తీసుకెళ్ళి వరాహస్వామిని ఆహ్వానించన్నాడు. ఈవిడ సుఖయోగేంద్రుడిచ్చిన శుభ లగ్న పత్రిక పుచ్చుకుని భూవరాహస్వామి దగ్గరికి వెళ్ళింది. సరిగ్గా ఆ సమయంలో పుష్కరిణి తీరంలో కూర్చుని ఉన్నాడు ఆయన. ఆ దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి, స్వామి నువ్వెంత మంచివాడివి, మాకేమో ఉండడానికి గూడిచ్చావు, నాకు కొడుకును కూడా ఇచ్చావు, వాణ్ణి కూడా ఉండనిచ్చావు, మా అబ్బాయి లాంటి వ్యక్తి మీద నీకు ఎంత ప్రేమో, ఇవి నిజంగా ఏముంటుందో తెలిసిన, వాడు మా అబ్బాయి, వాడికేమో వరాహస్వామి ఆసరా ఇచ్చాడు, ఆశ్రయం ఇచ్చాడు, కాబట్టి వరాహస్వామి మంచివాడు, డబ్బులు లేకపోయినా మా వాడిని అంత గౌరవించావు నువ్వు, అందుకే మొదటి పెండ్లి పిలుపు నీకే ఇవ్వాలని వచ్చాను నేను. మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, ఏదో నీ దేవుల్లో మంచి బంగారం లాంటి పిల్ల దొరికింది, నారాయణపురంలో పెళ్లి, నువ్వు కూడా భూదేవి సమేతముగా తరలి రావాలి, ఆ భూదేవి మా వాడికి ఇంకా బాగా అభివృద్ధి అవ్వాలి, ప్రస్తుతం పాపం 7 అడుగుల్లో ఉన్నాడు ఆయన, అబ్బాయి 7 అడుగులు చాలదు, నువ్వు నీ భార్య సమేతంగా వచ్చి ఆశీర్వదిస్తే ఆయనకి భూమి మీద పోవలేడంత జాగా దొరుకుతుంది, ప్రభు అవుతాడు అనగానే ఆయన పక్కపక్క నవ్వుకున్నట్ట. ఎందుకు పక్కపక్క నవ్వాడు, ఆవిడకి అర్థం కాదు. ఆ వరాహస్వామికి శ్రీనివాసుడికి అభేదం, ఆయన అసలు ఈ భూమండలం అంతా ఆయందే, ఈ చరాచర జగత్తంతటిని సృష్టించి పోషించి లయం చేసుకునే పరమాత్ముడికి నేను ఆశీర్వచనం ఇవ్వాలా, భూదేవి ఆయనను ఆశీర్వదిస్తే ఆయనకి పరిపాలించడానికి కావలసిన స్థలం దొరుకుతుందా అనుకుని, ఓ వెర్రి తల్లి, ఒకళ్ళ మాలిక, నీ కుమారుడి పెళ్లి శుభ్రంగా జరుగుతుంది, వెళ్ళిరా, నేను ఈ కొండ దెక్కకూడదని ఒట్టెట్టుకున్నాను, అందుకని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పెళ్ళయ్యాక కొండ మీదకి రమ్మను, నా దగ్గరకు వస్తే ఆశీర్వచనం ఇక్కడే ఇస్తాను, నేను మాత్రం రాను. అలా అంటే అలా స్వామి, మీ సన్నిధానంలో ఉంటున్నాం, మీరు రాకపోతే కుదరదు అని పాపం బాగా బతిమాలేసింది ఆవిడ. ఈ భక్తులు అది ఒక సమస్య, పెద్ద సమస్య. గురువుని బతిమాలేస్తారు, గడ్డం పట్టుకుని మరీ బతిమాలతారు. ఎన్నైనా నా నియమం నా నియమమే, నేను కలియుగాంతం వరకు ఈ కొండ దిగి కిందకి రాకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళను, ఏ కార్యక్రమాలకి వెళ్ళను. అంతగా కావాలంటే ఆ శ్రీనివాసుడే నా దగ్గరకు వస్తాడు, పర్వాలేదులే వెళ్ళిరా అన్నట్టు. ఏదో మీ మనస్సులో సంకల్పం ఉంటే చాలన్నది ఆవిడ. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఎవరు చేయాలి? నేను ఒంటరి వాడిని, ఏదో కొంతమంది బ్రహ్మచారులు ఉన్నారు ఇక్కడ. ఈ బ్రహ్మచారులకి వాళ్ళ బ్రహ్మచారులకి పెళ్లి సంగతి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కప్పుడు పురోహితుడు బ్రహ్మచారి అయితే వాడికి ఎలా పెళ్లి చేయించాలో తెలియదు, పెళ్ళి అయితే 4 సార్లు అనుభవం అవుతుంది కనుక చేయించగలుగుతాడు. అందుకని ఈ బ్రహ్మచారులు కేవలం సాయం చేయలేరు. అమ్మ చూస్తే పెద్ద ఆవిడ, ఆవిడకి అత్త అనిపించుకోవాలని ఉంది, కానీ పెళ్ళిళ్ళ గురించి ఆవిడికి పెద్దగా తెలియదు. అందుకని ఆయన ఏం చేశాడు, అమ్మ నా పెళ్ళికి బంధువులు లేక డబ్బు లేక మంచి కట్టుకోవడానికి కావలసిన బాల్చీలు లాల్చీలు లేక వస్త్రాలు లేక ఏ విధమైనటువంటి ఆడంబరాలు లేకపోతే ఏం బాగుంటుంది, ఏదో కలియుగంలోకి వచ్చాక చాలా కాలం తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను, అందున నీ కోరిక తీర్చడానికి పెళ్లి చేసుకుంటున్నాను, నీకు కూడా పెళ్లి వైభవంగా జరగాలని ఉంది కదా అంటే, ఉంది నాయన ఉంది, కానీ ఏం చేయను, మంది గుడిసే, ఇది చూస్తే గుడిసే వాళ్ళ చూస్తే గోపురం, ఈ గుడిసికి గోపురానికి బంధం ఎలా కుదురుతుందా అని నా లోపల అనుమానమే. అయినా ఆయన ఒప్పుకున్నాడు. చూస్తూ చూస్తూ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నేను మీ అత్తయ్యని, మీ కాబోయే మొగుడికి డబ్బులు లేవు పెళ్లి చేసుకోవడానికి, 4 రూపాయలు అని కోడలను అడగడానికి మొహమాటంగా ఉంది నేను ఆయన అంది ఆవిడ. అంటే మొహమాటంగా ఉంది కానీ అడిగేసేది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, చూద్దాం ఆ మాత్రం పిలిస్తే రాకుండా ఉంటారా, నీకు వివాహము వైభవముగా జరగాలని, ఆ వివాహ వైభవం చూడాలని కోరికగా ఉందంతేనా? అవునంది ఆవిడ అని వెంటనే ఏం చేశాడు, బ్రహ్మదేవ అన్నట్ట. తక్కున 4 ముఖాలతో బ్రహ్మదేవుడు హంసవాహనుడై ప్రత్యక్షం అయిపోయాడు. ఒంటరిగా రాలేదు, ఎప్పుడు బ్రహ్మదేవుడు ఒంటరిగా రాడు, పక్కనే జంటగా సరస్వతీదేవి ఉన్నది. ఒక్కొక్కప్పుడు 4 మీద ఉండి కనబడకుండా ఉంటుంది, ఇప్పుడు మాత్రం ప్రత్యక్షంగా వచ్చింది ఆవిడ. రావడంతో ఇద్దరు నమస్కరించగానే ఈ వకుడు మాలికకి ఆశ్చర్యం కలిగి ఇలా తల పట్టుకుని, ఈయన నిజంగా బ్రహ్మదేవుడైనా హంసవాహనమేనా? పక్కన కూర్చున్న తెల్లని చీర కట్టుకుని ఆపాదమస్తకం తెల్లగా ఉండి ఒక్క జుట్టు మాత్రమే నల్లగా ఉన్నావిడ సరస్వతి అయినా? నిజంగా వీళ్ళు సరస్వతి బ్రహ్మదేవుడు అయితే మా అబ్బాయికి దండం పెడతారే అనుకున్నది. ఇంత పూర్వం ఆయన ఏమని చెప్పాడు, నేనే కృష్ణుణ్ణి నువ్వు యశోదమని చెప్పాడుగా. అయినా కలి ప్రభావము వైష్ణవ మాయా ప్రభావము అన్నిటికీ మించి పిల్లల మీద ఉన్న వాత్సల్యం ఇవన్నీ కలిపి మళ్ళీ ఆ అమాయకురాల్ని లౌకిక ప్రపంచంలో పారవేశాయి. దీనికే వైష్ణవ మాయా అని పేరు. పదే పదే వెంకటాచల మహాత్మ్యంలో వైష్ణవ మాయ అంటారు, అదే శివపురాణంలో శివమాయ, అదే దేవీ భాగవతంలో మహామాయ, ఏదైనా మాయ. ఆ మాయకి లోబడని వారు ఎవరైనా ఉంటారా? అసంభవం. ప్రతి వ్యక్తి ఆ మాయలో పడిపోతాడు, ఏదో సమయంలో మాయలో పడిపోతాడట. ఎదురుగుండా ఉన్నది పరమాత్మ అని ఎరిగినా మళ్ళీ క్షణాలలో ఆయన పరమాత్మ ఏమిటి, మనలాగే ఆయన కూడా పరమాన్నం తిన్నాడు కదా, ఆయన పరమాత్మ ఏమిటి అనిపిస్తుందిట. మీ ఎదురుగుండా నేను కూడా మీతో కూర్చుని ఆ లోపల ఇంత పరమాన్నం తింటే ఆయన మాతో భోజనం చేసాడండి ఆయన మొహం, ఆయనకి నష్టం ఏమిటి అంటాం. ఇవాళ ఒక క్షణమేమో ఆనందం, మళ్ళీ అంతలోనే మాయ. ఈ రెండింటికి మధ్యలో ఊగిసలాడుతూ ఉండడమే మానవ జన్మ. ఈ మహామాయ నుంచి, బలమైన మహామాయ నుంచి బయటపడడం ఎవడి వల్ల కాదు. అందుకే అంతటి తల్లి ఆయనతో తిరిగి అన్నీ తెలుసుకుని నీవే విష్ణువి నీవే పరబ్రహ్మవని ధ్యానం కూడా చేసింది కదా, అయినా మర్చిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఒకడ మాలిక ఓ పుణ్యస్వరూపిణి అని తన హస్తం ఆవిడ మస్తకం మీద పెట్టాడు. బ్రహ్మదేవుడు లోకాలకు అభయమిచ్చే సుప్రశస్తమైన హస్తం ఆవిడ మస్తం మీద పెట్టగానే ఆవిడకి సమస్తం గుర్తుకొచ్చింది. క్షణాలలో అర్థమైంది తాను యశోద, ఎదురుగుండా ఉన్నవాడు శ్రీకృష్ణుడు, సాక్షాత్తు బ్రహ్మకి వాణికి ఇద్దరికీ ఆరాధ్యుడు, బ్రహ్మంతటి వాడి తండ్రి అని గ్రహించి, నాయన శ్రీనివాస ధన్యుణ్ణి ధన్యుణ్ణి ధన్యురాలిని, ఎంత భాగ్యం కలిగించావు, గ్రహిస్తున్నాను మళ్ళీ అంతలోనే నీ అనుగ్రహానికి దూరమై అజ్ఞానంలో పడిపోతున్నాను అని బ్రహ్మంతటి వాడిని కన్న తండ్రికి తల్లినయ్యే భాగ్యానికి నోచుకున్నాను, ఇది నా పుణ్యమా నా భాగ్యమా ఆయన కరుణ అనుకుని శ్రీనివాసుని మనస్సులో ధ్యానించుకున్నది. ఆ తర్వాత బ్రహ్మ అన్నాడు, నీ పూర్వజన్మ సుకృతం పండింది, నువ్వు పెళ్లి చూడాలనుకున్నావు, ఎవరి పెళ్లి? కృష్ణుడి పెళ్లి. ఇప్పుడు ఆ కృష్ణుడి పెళ్లి చూద్దూ గాని, మేమందరం దగ్గరుండి జరిపిస్తాం అని తండ్రి ఏమిటి ఆజ్ఞ అనగానే ముందు చక్కని శుభలేఖలు ముద్రించాలి. ఇందాక సుఖయోగేంద్రుడు లగ్నపత్రిక ఒకటి తాటాకుల మీద తెచ్చాడు, ఇప్పుడు తాటాకుల మీద కాకుండా బంగారపు రేకుల మీద శుభలేఖ రాయించాలి. ఒకటి కాదు, మనం ఎవరికి పంపిన అందరికీ బంగారపు శుభలేఖలే పంపాలి, పేపర్ ప్రింటింగ్లు కావు, ఆఫ్సెట్ ప్రింటింగ్లను. అనగానే సరస్వతీదేవి అంది, మామయ్య గారు అయితే బంగారం ఇస్తే వెంటనే శుభలేఖలన్నీ బంగారపు రేకుల మీద ముద్రణ చేసి అందరికీ పంచిపెడతాను, మా సొమ్మేం పోయింది, మీరు అంటే పంచిపెట్టేస్తాం, ఏమండి బంగారపు రేకులు ఇప్పించండి. ఆ రేకులు కూడా ఎంతంత ఉండాలో చతురస్రాకారంలో ఉండాలట, 8x8 సైజులో ఉండాలట. బంగారపు రేకులు తెప్పిస్తే నేను చక్కగా రాసి పెడతానండి, అందంగా ఉంటుంది నా రాత, ముత్యాల్లో ఉంటుంది నా రాత అంది సరస్వతి. ఓ సామెత ఉందిలేండి. అందుకని ఈయన ఏమన్నాడు, అమ్మా కోడలా నాతో వెళ్ళకూడవా, ఏది నా పక్కన మీ అత్తగారు లక్ష్మీదేవి, మీ అత్తగారు నా పక్కన ఉంటే అసలు నిన్ను పిలిచేవాడినా నేను, ఆవిడే శుభలేఖలన్నీ వేసేది. నేను ఇప్పుడు ఉట్టి పేదవాడిని అయ్యాను, పేరుకి శ్రీనివాసుండే, శ్రీ లేని నివాసుణ్ణి. ఆవిడేమో వెళ్ళి కరవీరపురంలో కూర్చుంది, నేను ఇక్కడ కూర్చున్నాను, నా ఉన్న ఆస్తి అంతా 30 కోట్లు 30 కోట్లు ఆవిడ పేరు మీద పెట్టేశాను, ఇప్పుడు ఉన్న ఆవిడ దగ్గర ఆస్తి, నా దగ్గర నాస్తి. ఆవిడ అలిగి వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో తాళపత్రం మీద కూడా శుభలేఖ రాసే ఓపిక లేకుండా ఉన్నాను, అందుకే మీరు ఏమన్నా సాయం చేస్తారేమో అని పిలిస్తే నువ్వేమో రేకులు తెప్పిస్తే రాసి పెడతానంటున్నావు. మాకు చాలా కాలం క్రితం మా ఇంటికి ఒక ఆయన వచ్చేవాళ్ళు అండి, అన్నీ మీరు సిద్ధం చేస్తే మిగతావన్నీ నేను చేసి పెడతాను. ఏమిటి సిద్ధం ఆయన చేసి పెట్టి పని? నేంటే అన్నం వండాలట, కూర వండాలట, ఆకు తేవాలట, పెరుగు తేవాలట, నీళ్లు పెట్టాలట, తినడం మాత్రం ఆయన తిని పెడతాట. అలా ఉంది వ్యవహారం. అనగానే ఆవిడ నవ్వి మళ్ళీ, మరి ఏం చేయమంటారు మహాత్మా? నేను వాణిని, భాష అంటే ఇస్తాను కానీ డబ్బులు ఎక్కడున్నాయి నా దగ్గర? నేనే తెల్లచీర కట్టుకుని ఉన్నాను, నా దగ్గర మెడలో పెద్ద నగలేం లేవు. ఇక బ్రహ్మగారు సృష్టికర్తే కానీ సృష్టి భర్త కాదు, భర్తవి నువ్వు, ఆ భర్తవైన నువ్వు నీ భార్య దూరం అయ్యి నేను ఇప్పుడు భర్తను కాదు అంటున్నావు, మరి బంగారపు రేకులు ఎవరు ఇస్తారు? మీ మామగారిని అడగనా అంటే చచ్చే మామగారిని అడిగి పెళ్లి చేసుకుంటే బాగుండదు, రేపు పొద్దున వెళ్ళి దెప్పుళ్ళు వస్తాయి, రేపు పొద్దున పెళ్ళి అయ్యాక ఏమంటారు తెలుసా, మామగారి దగ్గర అప్పు చేసి పెళ్లి చేసుకున్నాడు అంటారు, బాగుండదు, మరి ఏం చేద్దాం? అయితే ఇంద్రుడిని పిలవమన్నాడు ఆయన. వెంటనే ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు ఐరావతం మీద శచీ సమేతంగా వచ్చి నమస్కారం చేశాడు. ఆయన వచ్చి ఏదో కాస్త కొస్త అప్పివ్వగలను కానీ నువ్వు అడిగినన్ని బంగారపు రేకులు ఎక్కడిస్తాను, ఎన్ని శుభలేఖలు ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా శ్రీనివాసుడు, మొత్తం 33 కోట్ల దేవతలకి 33 బంగారు రేకులు, భూలోకంలో ఆనాటికి ఈయనకి ఆత్మీయులైన శిష్యులు 3 కోట్లు అంటే 36 కోట్లు, ఇవి కాకుండా పాతాళవాసులు కొందరున్నారట, ఇంకా గ్రహాంతర వాసులు ఉన్నారట, వెరసి 68 కోట్ల బంగారు రేకులు కావాలట, రేకులు 68 కోట్లు. అంటే అప్పటికి భారత జనాభా ఎంత లేదులేండి, ఇప్పుడైతే స్వామివారు మళ్ళీ పెళ్లి చేసుకుని బంగారపు రేకులు పంపించాలంటే మన జనాభా 120 కోట్లు, అందులో బంగారపు రేకుల మీద శుభలేఖలు వస్తున్నాయంటే ఒక్కొక్కడు మా ఇంట్లో 6 ఉన్నారండి 7 ఉన్నారండి, ఒక్కొక్కడికో శుభలేఖ అండి అంటారు. పెద్ద గొడవ ఏంటంటే ఇప్పుడు కూర్చున్న భక్తులు కూడా బంగారపు రేకుల మీద శుభలేఖలు స్వామివారు ఇస్తున్నారంటే గ్యారంటీగా ఒక్క రేకే పుచ్చుకునే పుణ్యాత్ములు చేస్తండి, సంతోషం అండి, ఆ మాట మీద నిలబడతారు అంతేదా? అదేమిటో తెలియదు కానీ ఈ శుభలేఖలు ముచ్చటగా ఉంటే ఇంకోటి ఎవరా అండి, విష్ణు సహస్రనామ పుస్తకాలు ఇక్కడ పంచిపెడుతూ అంటే ఒక్కొక్కళ్ళు 2 వేసి పట్టుకుపోతున్నారా, అవి బంగారం కాదా, కానీ బంగారం కంటే ఎక్కువ కింద భావిస్తున్నావా, ఇక్కడ భగవద్గీత పెడితే నాతో పాటు మా ఆవిడ ఇంటి దగ్గర ఉందండి, ఈ ఆవిడ కాదండి ఇంకొక ఆవిడ అండి అని పట్టుకుపోయాడు ఒక ఆయన. నిజంగా జరిగింది ఇది, ఇందులో ఏం మొహమాటం లేదు, ఉన్నట్టుగా చెబుతున్నాను. ఇలా ఎక్కడికక్కడ ఇండేసి పుస్తకాలే పట్టుకుపోతుంటే ఈ రేకులు ఎలా కుదురుతాయి? కానీ ఆ రోజులలో కేవలం ఒక శుభలేఖ ఒక్కొక్కరు చొప్పున లెక్క పెట్టి ఇవ్వడానికి 68 కోట్లు కావాలి, ఇన్ని రేకులు కావాలి, ఇది కాకుండా డబ్బు కావాలి, భాండాలు కావాలి, భోజన ప్రబంధాలు కావాలి, ఇవన్నీ ఎలా వస్తాయి, ఇన్ని నేను ఇవ్వలేనన్నాడు ఇంద్రుడు. చివరికి అందరినీ పిలిపించాడు, దేవతల్ని పిలిపించాడు, దిక్పాలకుల్ని పిలిపించాడు, అందరూ కలిసి అన్నారు, శ్రీనివాస ఇంత డబ్బు నీకు ఇవ్వగలిగే శక్తి సామాన్యుల దగ్గర ఉండదు, ఒక్కే ఒక్క ఆయన ఉన్నాడు, ఈశ్వర సఖుడు ధనదుడు, డబ్బు ఇవ్వగలిగేవాడు ఆయనే, శివుడు అష్టసిద్ధులు ఆయనకే ఇచ్చాడు, అష్టసిద్ధులు శివుడు ఆయనకిచ్చి తాను ముష్టి ఎత్తుకుంటున్నాడు. అష్టసిద్ధులు పొందిన మహైశ్వర్య సంపన్నుడు మహానుభావుడు కేవలం కుబేరుడు. కుబేరుడు దక్క నీకు నీ వివాహమునకు ఆర్థిక సహాయము చెయ్యగలవాడు మరొకడు లేడు అనగానే వెంటనే కుబేరుణ్ణి పిలిచాట. కుబేరుడు దిగొచ్చాడు. ఏన్నాయనా స్వామి నన్ను పిలిపించావంటే ఏం చేయమంటావు? తప్పనిసరి అయిపోయింది, ఒక్కొక్కప్పుడు కాలం కలిసి రాకపోతే ఎవడిని అడగాలి అని కొంచెం వ్యంగ్యంగా పలికి, కుబేరా నేను పద్మావతీదేవిని పరిణయం చేసుకోవాలనుకుంటున్నాను, దానికి కొంత డబ్బు కావాలి. ఎంత కావాలి? 1,00,000 నిష్కాసములు. నిష్కాసము అంటే దానికి చాలా పెద్ద పరిణామం ఉందిలేండి. 1,00,000 నిష్కాసములు అంటే ఇలాంటి 68 కోట్ల రేకులు తయారు చేయించగా ఇంకా మాడలు కూడా తయారు చేయించవచ్చు. అందరూ అనుకున్నట్లుగా ఏవో రకరకాల కాదు, 1,00,000 నిష్కాసములని మాత్రమే ఇందులో ఉన్నది. ఒక నిష్కాసము అంటే దాదాపు 68,00,000 గ్రాములు ఉంటుందిట. అటువంటివి 1,00,000 నిష్కాసములను నాకు ఇమ్మంటే ఆయన తథాస్తు, నీకు నేను అప్పుగా ఇవ్వను. పరమాత్ముడికి అప్పేమిటి? అది ముప్పు. ఈ సొమ్మంతా నీది, ఈ చరాచర జగత్తంతా నీది, ఈ సంపదంతా నీది, భూమి మొదలుకొని సమస్త లోకాలు నీవే. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాది భువన బ్రహ్మాండాలు, వీటిల్లో ఉండే సకల ప్రకృతులు, ధాతువులు, నవరత్నములు, ఈ వస్తు చెయ్యమంతా విష్ణుస్వరూపం. అటువంటి విష్ణు సంపద విష్ణువుకి అప్పుగా ఇవ్వడం ఏంటి? నేను కానుకగా ఇచ్చేస్తాను పెళ్లికి అన్నట్ట. వద్దు నాయన, ధనదా వివాహ యత్నము చేసితి అర్ధంబు నేను కాన్కగా పుచ్చుకోను. ఆయన వెంటనే చెప్పాడు, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరుల దగ్గర యాచన చెయ్యను, కానుకలు పుచ్చుకోను. నా పెళ్ళికి నువ్వు అప్పేయి. రేపు పొద్దున్న ఎవరైనా ఏమంటారో తెలుసా? కుబేరుడు దానం ఇచ్చాడు, ఆయన పుచ్చుకున్నాడు, ఆ దానం పుచ్చుకున్న సొమ్ముతో పెళ్లి చేసుకున్నవాడు దేవుడు అంటారు. ఈ మనుషుల సంగతి నమ్మలేం. అందువల్ల ఎందుకు వచ్చింది కానీ, నేను నీకు వడ్డీ పత్రం రాసిస్తాను. సుస్పష్టంగా రాసింది, చాలా అందంగా రాసింది తరిగొండ వెంగమాబ. నీవు ద్రవ్యము నివ్వు, నే వడ్డీ పత్రం భూరాసి ఇచ్చెదను, సంవత్సరమునకొక మాటు వడ్డీ నీ కొప్పించుచుండు, కలియుగాంతమున నిష్కర్షగాను మొదలు తీర్చెద. ఈ మాట మోసమనుచు తలచి వేదన వల్లదు, విధాతనొకని శంభునొకని లిఖితమందు సాక్షి చేసి వ్రాసి ఇచ్చెదనన ధనపాలుడపుడు. నేను పెళ్లికి అప్పే పుచ్చుకుంటాను. ఒక రేకు మీద శ్రీనివాసుడని పేరు కలిగిన నేను నా పెళ్లికి 1,00,000 నిష్కాసములను కుబేరుడి దగ్గర అప్పు పుచ్చుకుంటున్నానని స్వయంగా నేనే రాస్తాను. ప్రతి సంవత్సరం నీకు వడ్డీ ఇస్తాను, అసలు మాత్రం కలియుగాంతంలో తీరుస్తాను. అప్పటికి 1,000,000 అసళ్ళు వెళ్ళిపోతాయి నీకు. ఈ వడ్డీయే అసలు నువ్వు ఎప్పుడో మించిపోతుంది, అయినా ఆఖరిన వెళ్ళి అసలు తీరుస్తాను. మళ్ళీ నువ్వు మనస్సులో ఈ మాట మోసమేమో అనుకోవలసిన అవసరం లేదు. దీనికి సాక్షులుగా విధాతనకని ఈ బ్రహ్మగారు సాక్షి, సాక్షాత్ బ్రహ్మదేవుడు సాక్షి సంతకం చేస్తాడు. శంభునొకని శివుణ్ణి ఒకణ్ణి రెండో సాక్షిగా పెడతాను. బ్రహ్మగారును శివుడు సాక్షి సంతకాలు చేశాక నేను మోసం చేసి వెళ్ళిపోతానా అనగానే కుబేరుడు తలకాయ పట్టుకుని, స్వామి నన్ను ఎంత అపప్రథతో కూడినటువంటి మాట అన్నావు అనగా, లేదు నాయన, వడ్డీ వడ్డీయే, వ్యాపారం వ్యాపారమే, సాక్ష్యం సాక్ష్యమే, తప్పదు మరి పుచ్చుకో అన్నట్ట. శ్రీనివాసుని యొక్క నియమాలు కొన్ని చాలా చిత్రంగా ఉంటాయి. ఇవన్నీ ఒక విచిత్ర లీల, అవి జ్ఞానం కలిగిన వాడికి అర్థమవుతాయి. భగవంతుడు కూడా అప్పు పుచ్చుకున్నప్పుడు సామాన్యుని వలనే ప్రవర్తించాలి, లేకపోతే ఆయన తలుచుకుంటే ఇటువంటి ఎన్ని సృష్టించగలడు? అయినప్పటికీ నాయనలారా, భూలోకంలో ఉన్న మానవులారా, మీరు అప్పు పుచ్చుకుంటే దానికి ఒక సాక్ష్యం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయకూడదు. అది కూడా మీ అంతటి మీరే ఒప్పుకున్న వడ్డీ ఇవ్వండి, అవతల వాడు ఎక్కువ వడ్డీ అడగకూడదు. మనం అంతటి ఒప్పుకుంటే ఇచ్చి తీరాలి. ఇవి నియమాలు. కుబేరుడు అడగలేదు, అక్కడ గుర్తుపెట్టుకోండి. కుబేరుడు మహాత్ముడు, నాకు వడ్డీ వద్దు బాబు, ఆయన కానుకే ఇస్తానన్నాడు, కానీ నేను ఇస్తానన్నాడు ఈయన. దానికి ఒక కారణం ఉంది, ఏమిటో తెలిసిన? చాలా కాలం క్రితం కుబేరుడు కాశీలో తపస్సు చేశాడు. రోజు తపస్సు చేస్తున్నప్పుడు, ఇక్కడ అసలు రహస్యం చెబుతున్నాను మీకు, కుబేరుడి దగ్గర ఎందుకు అప్పుచ్చుకున్నాడు ఈయన? కుబేరుడికి ఎందుకు వడ్డీ ఇస్తున్నాడు? ఈ ప్రశ్న మీకు ఎప్పుడు రాలేదా? స్వామివారు ఎంత లీల చెయ్యాలనుకున్నా ఈ వడ్డీ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తాడు ఆయన ఏమన్నా? కాదే, కానీ ఎందుకు చేస్తున్నాడు? దీనికి మూలం ఒకటి ఉన్నది, అది తెలియకపోతే చాలా ప్రమాదకరమైనది. అది చాలా గొప్ప పురాణం, లింగ పురాణంలో ఉంది. ఏమిటంటే, చాలా కాలం క్రితం ఈ కుబేరుడు కాశీలో కఠోర తపస్సు చేశాడు. తపస్సు చేసే ముందు రోజు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి ఆ తర్వాత ఇప్పుడు వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నది మణికర్ణికా ఘట్టం నుంచి కొంచెం ముందుకెళ్ళి రేవు పైకెక్కితే అక్కడ కృష్ణ భగవానుడు ఉంటాడు. అక్కడ ఆయన మాధవుడే, శ్రీకృష్ణుడే కాశీకి క్షేత్ర పోషకుడు, క్షేత్ర పాలకుడు కాలభైరవుడు, క్షేత్ర పోషకుడు శ్రీకృష్ణుడు, ఇంకా నాథుడు విశ్వనాథుడు. ఈసారి మీరు ఎప్పుడో చూడండి, అక్కడ కాశీ వెళ్ళినప్పుడు ఆ కాశీలో తప్పక ఆ వేణుగోపాలుని చూడవలసిందే, ఆ స్వామివారిని మాధవుణ్ణి కేశవుణ్ణి చూడవలసిందే. ఎత్తుగా ఉంటుంది అనమాట, పక్కనే దిక్కుమాల ఇంకోటి కూడా కట్టిపారేశారు. దాన్ని నోటితో అండరు కూడా చిక్కగా ఉంది. ఈ తురకాళ్ళు ఎక్కడికెడితే అక్కడ కంపు చేసి పడగొట్టి కట్టిపారేశారు దాన్ని. ఆ ప్రాంతంలో స్వామివారు తనంత తాను స్వయంభూమూర్తి అయి వెలశాడు. ఒకప్పుడు పరమేశ్వరుడు ఇంకా గంగానది భూమికి రాని క్రితం కాశీని సృష్టించి కాశీలో తాను ప్రవేశించి బిందుమాధవుడు లేక వేణుగోపాలుడు అనే పేరుతో శ్రీకృష్ణ పరమాత్మను సృష్టించాడు. ఆయనకు మూడు పేర్లు పెట్టాడు, ఒకటి బిందుమాధవుడు, వేణుగోపాలుడు, కేశవస్వామి. నాయన నువ్వు ఈ కాశీని పోషించు అంటే, పోషించడానికి తగిన శక్తి కావాలంటే తపస్సు కావాలి, నేను తపస్సు చేస్తాను అని కాశీ దగ్గర ఏం చేశాడు, నీళ్లు లేవు గనక నీళ్లు లేకుండా స్నానం చేయకుండా తపస్సు చేయకూడదు గనక తన చక్రంతో భూమిని తవ్వాడు. చక్రంతో తవ్వడం వల్ల ఆ స్థలానికి ఏమని పేరు వచ్చింది, చక్రతీర్థం అని పేరు వచ్చింది. ఆ చక్రంతో తవ్వుతున్నప్పుడు ఆయన శరీరం నుంచి చెమట పుట్టింది, ఆ శ్రమ జలాన్ని అందులో పోశాడు. ఆ చెమట నీరు మంచి సువాసనతో ఉండేది, ఆ సువాసనతో కూడిన పవిత్ర జలం శ్రీ మహావిష్ణువు యొక్క శ్రమజలం. అందులో స్నానం చేసి ఒడ్డు మీద కూర్చుని మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకున్న విశ్వనాథుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో, అబ్బా ఏమి తపస్సు, ఏమి తపస్సు, ఈ భూలోకంలో ఇంతవరకు మానవ మాత్రుడెవడూ ఈ తపస్సు చెయ్యలేదు, ఓ కేశవ మాధవ వేణుగోపాల నీ అఖండ తపో నిష్ఠ గరిష్టత్వానికి మెచ్చుకున్నాను అని ఆనందంతో తల ఊపాడు. ఆ ఊపగానే కుడి చెవికున్న దుద్దు ఊడి కింద పడింది. కుడి చెవికున్న ఆ దుద్దుని సంస్కృతంలో మణికర్ణిక అంటారు. ఆ మణికర్ణిక పట్టడం వల్ల ఆ ఘట్టానికి మణికర్ణిక ఘట్టం అని పేరు వచ్చింది. ఆ ఇప్పటికి కూడా చక్రతీర్థం అక్కడ ఉన్నది, కావాలంటే చూడండి వెళ్ళి. మణికర్ణిక ఘట్టానికి పైన స్వామివారు శ్రీమన్నారాయణుడు చక్రంతో తవ్విన చక్రతీర్థం ఉంది. ఆ చక్రతీర్థంలో నీళ్లు నెత్తి మీద జల్లుకుంటేనే కాశీ వెళ్ళినటువంటి వాడికి తగిన ఫలితం వస్తుంది, మోక్షం వస్తుంది. ఆ తర్వాత ఆ తపస్సుకే మెచ్చుకుని, నిన్ను నా అంతవాణ్ణి చేస్తున్నాను, భవిష్యత్తులో యుద్ధం వస్తే నన్ను కూడా జయించే శక్తి నీకు ఇస్తున్నాను, నీకు నాకంటే ఎక్కువ ఆలయాలుంటాయి, ఎక్కడికి వెళ్ళినా ప్రథమ పూజ నీకు ఉంటుంది, నీకు సంపద ఎక్కువ ఉంటుంది, నా ఆలయంలో సంపత్ తక్కువ ఉంటుంది అని దీవించాడు. క్షేత్రపాలకుణ్ణి చేశాడు, క్షేత్ర పోషకుణ్ణి చేశాడు, తనకంటే ఎత్తుగా ఉన్న ఆలయంలో కేశవుణ్ణి ప్రతిష్ఠించాడు. ఆ కేశవుడి యొక్క ఆలయం ఎప్పటికీ కూడా మనకి కాశీలో దర్శనమిస్తుంది. ఇప్పుడు తర్వాత కొంతకాలానికి అక్కడికి గంగానది దిగొచ్చింది. ఆ దిగొచ్చిన కాలంలో కుబేరుడు అక్కడ తపస్సు చేసేవాడు. రోజు మణికర్ణికలో స్నానం చేయటం, అక్కడి నుంచి బయలుదేరి కేశవుడున్న ప్రాంతానికి వెళ్ళాడు. ఆ కేశవుడి దగ్గరికి వెళ్ళి రోజు ఒక తులసి దళం ఆయన మీద పెట్టేవాడు. అప్పుడు కేశవుడు ఆశ్చర్యపోయి, రోజు ఒక్కొక్క తులసి దళం పెడుతున్నావు, నాకు తులసి అంటే చాలా ఇష్టం, తులసి ఇస్తున్న నీకు నేను రుణపడి ఉన్నాను, ఈ రుణాన్ని కలియుగంలో తీరుస్తానన్నాడు. అంటే కుబేరుడు అన్నాడు, నేను శివుడి కోసం తపస్సు చేస్తున్నాను, నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, నాకేం రుణం లేదు, తులసి దళం మాత్రం భక్తితో వేస్తున్నాను అన్నట్ట. నువ్వు ఒక్కొక్క తులసి దళం వెయ్యి, అది నాకు ఒక నిష్కాసం అవుతుంది, దానికి తగిన వడ్డీ చెల్లిస్తాను అని వరమిచ్చాడు. తర్వాత కుబేరుడు ఈశ్వరానుగ్రహం పొందాడు, కుబేరుడయ్యాడు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొంది దిక్పాలకుడైనప్పటికీ కేశవుడు, నా మీద తులసి దళం వేసిన వీడికి నేను ఉపకారం చెయ్యాలి, ఉట్టినే వాడికి డబ్బిస్తానంటే పుచ్చుకోడు, కాబట్టి వాడికి డబ్బు ఎలా ఇవ్వాలి అనుకుని వాడు ఎన్ని తులసి దళాలు వేశాడో అన్ని తులసి దళాలకి తగినట్లుగా అన్ని నిష్కాసములు అప్పుచ్చుకున్నాడు. అతడు తపస్సు పూర్తయ్యేలోపు కోటి తులసీ దళాలు వేశాట. అందుకే సరిగ్గా స్వామివారు ఏం చేశారు, కోటి బంగారు నిష్కాసములను నాణ్యములను ఆయన దగ్గర అప్పుచ్చుకున్నాడు. ఈ అప్పుకి వడ్డీగా కోట్లు కోట్లు తీర్చేస్తున్నాడు. ఇప్పుడు ఇప్పటికే కుబేరుడికి ఆయన పుచ్చుకున్న అసలుకి 100 రెట్లు తీర్చేట, ఇంకా చాలా తీరుస్తున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుందా, కుబేరుడి దగ్గర ఎందుకు అప్పుచ్చుకున్నాడో, ఎందుకు వడ్డీ తీరుస్తున్నాడో, భగవంతుడికి తులసి అంటే చాలా ఇష్టం. శ్రీమన్నారాయణుడి మీద తులసీదళం వేసి పూజిస్తే ఆయన, నేను వాళ్ళకు రుణపడి ఉంటాను అంటాడు. మీరు కూడా రోజు ఆయన్ని, మీకు వీలుంటే విష్ణు ఆలయానికి వెళ్ళి, లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళి తులసీదళాలతో పూజించండి. అప్పుడు ఆయన ఏమంటాడు, ఓహో ఈ ఫలానా పుల్లారావు గారు, లేక పెంటారావు గారు, ఫలానా దిబ్బారావు గారు నాకు రోజు తులసీదళాలతో పూజ చేస్తున్నారు, వీడికి నేను రుణపడి ఉంటాను, ఈ రుణం తీరుస్తానంటాడు. ఆ రుణం కొందరికేమో డబ్బు రూపంలో తీరుస్తాడు, అందరికీ డబ్బు ఇవ్వడు, కొంతమందికి వస్త్రాల రూపంలో తీరుస్తాడు, కొందరికి సంతోష రూపంలో తీరుస్తాడు, కొందరికి అనారోగ్యం ఉంటే ఆరోగ్యం ఇచ్చి రుణం తీరుస్తాడు, మరికొంతమందికి మోక్ష లక్ష్మినిచ్చి రుణం తీరుస్తాడు. అందుకని వీలున్నంత వరకు తులసీదళములతో నిరంతరం శ్రీమన్నారాయణుణ్ణి పూజించండి, ఆయన యొక్క అనుగ్రహం పొందొచ్చు. కుబేరుడు ఒకప్పుడు తులసీదళాలతో పూజించడం వల్లే ఆయన్నే ఎంచుకుని ఆయన దగ్గర అప్పుచ్చుకుని నీకు వడ్డీ తీరుస్తానన్నట్ట. అప్పుడు కుబేరుడికి విషయం అర్థం కాల, వెంటనే నాకు అసలు ఇది అప్పుగా ఇవ్వడమే ఇష్టం లేదు, ఈయనేమో పత్రం రాసిస్తానంటాడు. పైగా విధాత శంభుడు సాక్షి అంటాడు, ఈ సాక్ష్యం నాకెందుకు, ఈ డబ్బు నాకెందుకు అంటే అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, ఒరే నాయన ఇంకా అర్థం కాలేదా కుబేరా, నువ్వు కాశీలో తపస్సు చేసినప్పుడు ఆయన్ని తులసీదళాలతో పూజించావు, ఆ తులసీదళాలకి బదులుగా ఇప్పుడు నీకు బంగారం రూపంలో వడ్డీ చెల్లిస్తున్నాడు ఆయన. నువ్వు ఇచ్చింది ఆకు కానాయన, పుచ్చుకున్న ఆకుకి బదులుగా సువర్ణ పత్రం ఇస్తున్నాడు అనగానే, ఓ అయ్య బాబా ఎంత వ్యాజ కరుణామూర్తి శ్రీమన్నారాయణుడు, ఎప్పుడో ఒక ఆకు వేసిన విషయం మనం భక్తులు మర్చిపోతాం, కానీ ఆకు కూడా రుణం కింద భావిస్తాడు ఆయన. ఎంత ప్రేమ ఎంత కరుణ అనుకుని నమస్కరించేట. అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు నేను ఏదైనా చేస్తాను అంటే వద్దు అనకూడదు, మనం కావాలని అడగకూడదు, ఆయనంతటా ఆయన మెచ్చి ఏదైనా ఇస్తామంటే ఎందుకు లేదు స్వామి అని అనకూడదట. అది శాస్త్ర నియమం, అది భగవంతుడికి తెలియదా మనకేమి ఇవ్వాలో, ఏమి ఇస్తే మనకు లాభమో ఆయనకి మాత్రమే తెలుసు. అసలు మనకు అడగడము తెలియదు, అడిగిన తర్వాత దాన్ని పుచ్చుకోవడము తెలియదు. ఆ తర్వాత పద్మాక్ష మొత్తం అంతా ఇస్తాను, అయినా ఇంకొకసారి వడ్డీ ఎందుకు అని అనిపిస్తున్నది, ఇంకా అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు అనగానే, లేదు నాయన ఇప్పుడు నీకు తీర్చకపోతే ఇంకో అవతారం ఎత్తాలి నేను, ఈ మాయదారి అప్పు తీర్చడానికి మళ్ళీ అవతారం నేను ఎత్తితే నాతో పాటు పద్మావతి లక్ష్మి ఎత్తాలి. ఇప్పటికే వాళ్ళు అవతారాలు అంటే విసిగిపోతున్నారు, ఇంక ఈ అవతారాలు మేము ఎత్తలేము, కాబట్టి ఈ అవతారంలోనే నీ రుణం తీర్చుకుంటాను. అందుకని మీరెవరో కూడా మరీ ఎవరికి ఎక్కువగా ఇచ్చేయకండి, ఇచ్చేస్తే మీ అప్పులు తీర్చడానికి మళ్ళీ వాడు ఇంకో జన్మ ఎత్తాలి, ఎక్కువ ఇస్తే మళ్ళీ ఈ ప్రేమ వడ్డీలు ఈ రుణాలు తీర్చుకోవడానికి మళ్ళీ జన్మ ఎత్తాలి. అందుకనే సాధ్యమైనంత వరకు ఒకట్లేండి శాస్త్రం ఏంటంటే అడగకూడదు, అడిగితే ఎవరైనా ఇస్తే అది ప్రేమతో ఇస్తే కాదనకూడదు, అది వేరే విషయం. కానీ బలాత్కారంగా అడిగి ఎక్కువ లాగేసుకుంటే ఇతరుల యొక్క సొమ్ముని వాడిని పీడించి తీసుకుంటే మాత్రం అది పాపం అవుతుంది. అజహరులార ఈ కలియుగాంతము వచ్చెడుదాక ధన్యమౌ భుజగ గిరీంద్రమందు పరిపూర్ణ విలాసములద్భుతంబుగా సుజనులకెల్ల మెచ్చుగను చూపి వరంబులనిచ్చి విత్తమున్నతముగ సంగ్రహించి అట నేను కుబేరున కప్పు తీర్చెదన్. ఇప్పుడు పత్రం రాశాడు ఆయన, బ్రహ్మగారి చేత శివుడి చేత సాక్షి సంతకం చేయించాడు, డబ్బు అప్పు పుచ్చుకున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, అజహరులారా ఓ బ్రహ్మదేవ ఈశ్వర మీ ఎదురుగుండా ప్రతిజ్ఞ చేస్తున్నాను, భక్తులు ఇందులో కానుకలు వేస్తారు, అందులో కొంత కానుక ఆనాటి దేవస్థానం నిర్వహించే వాళ్ళకి కనబడుతుంది, కొంత వడ్డీ రూపంలో నేను తీసుకుంటాను, హుండీలో పడిన సొమ్ములో కొంత వాళ్ళకి కనబడకుండా అదృశ్యమైపోతుంది, సువర్ణ రూపంలో అది కుబేరుణ్ణి చేరుతుంది, కలియుగాంతం దాకా అలా వడ్డీ తీర్చి కలియుగాంతంలో పూర్తి అప్పు తీరుస్తాను. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైందో లేదో, మనం హుండీలో డబ్బు వేస్తున్నామే, హుండీ తీస్తున్నారు, ఈ డబ్బంతా మనమే తీసేసుకుంటున్నాం కదా, కుబేరుడికి ఏమి ఇస్తాడీనా అనే అనుమానం చాలా మందికి ఉంది. స్వామివారు స్వయంగా చెప్పాడు, హుండీలో పడిన సొమ్ములో సగం సొమ్ము మాత్రమే ఇప్పుడున్న